తెసలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10-12 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. తెసలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10-12 వచనాలు. అలాగుననే మాసిధోనియ అందంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నందు చుండవరుననియు, సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకునుట యందును మీ చేతులతో పనిచేయటం యందును ఆశ కలిగి ఉండవన్నని మిమ్మను హెచ్చరించుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. తల్లు వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపమైన దేవ, జీవాధిపతి, సర్వాధికారి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన మరొక శ్రేష్టమైన దినం ఈ 29వ తేదీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అనదినము కూడి ఆరాధించే ఈ సంఘ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. గెలిచిన జీవ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రతిసారి దర్శించి బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. ఈ దినాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి. ప్రభువా, మీకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఉదయకాలం మమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న ఏపీ అగ్రికల్చర్ సహవాసాన్ని మీరు బలపరచండి. లేదా 3వ తేదీన హైదరాబాద్ లో జరగబోతా ఉన్న ఉమ్మడి అగ్రికల్చర్ సహవాసాల వార్షిక ఆరాధన ఈ నామానికి మహిమకరంగా అనేక ఆత్మలు నడిపించబడినట్లుగా ఆశీర్వాదకరంగా జరిగించండి. సమయాన్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మధ్యాహ్నం స్త్రీల ఆరాధనలు, సాయంకాలం నూతన సహవాస ప్రతిష్ట ఆరాధన, ఏలూరు టీచర్ సహవాసం మీరు కడుతున్నారు. మీ మంచితనానికై మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునారా, మరొకసారి మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం దశలోనికి మొదటి పత్రిక ధ్యానంలో 4వ అధ్యాయంలో కొనసాగుతూ ఉన్నాం. లాస్ట్ వీక్ మన స్టడీ చేసింది 4వ అధ్యాయం 10వ వచనంలో మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండాలి అన్న హెచ్చరికను మనం స్టడీ. వారు ప్రేమించేవారుగా ఉన్నారు. వారి ప్రేమ తెస్సలోనిక ప్రాంతానికే పరిమితం కాలేదు. వారు మాసిడోనియా అందంతట ఉన్న వారిని కూడా ప్రేమిస్తున్నారు. అయితే అక్కడ ఆగిపోవడానికి వీల్లేదు. వారు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందాలి అన్న హెచ్చరికను మనం చూస్తా ఉన్నాం. మనం కూడా ప్రేమ యందు, సహోదర ప్రేమ యందు ఎక్కువగా అభివృద్ధి పొందాలి అన్న విషయాన్ని స్టడీ చేస్తూ వచ్చాం. ఎట్లాగా తర్వాత ఇంకొక హెచ్చరిక 4వ అధ్యాయంలో మొదటి 4వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి మనం చదివితే 2వ వచనంలో పరిశుద్ధత యందు అంతకంతకు అభివృద్ధి నొందాలి అన్న మాట అన్న హెచ్చరికను కూడా మనం ప్రారంభంలో చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ రెండు హెచ్చరికలు ఉన్నాయి. 1 నుంచి 8 వచనాల్లో పరిశుద్ధతలో అభివృద్ధి పొందాలి. అట్లాగే 9-10 వచనాల వెలుగులో ప్రేమ యందు అభివృద్ధి పొందాలి అని ఆత్మదేవుడు సంఘం నుంచి కోరుతా ఉన్నారు. 3వ మాట ఈరోజు మనం స్టడీ చేసేది, వారు మరొక విషయంలో కూడా అభివృద్ధి పొందాలని ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. అదే మాదిరి జీవితంలో అభివృద్ధి పొందాలి అంటున్నాడు. కాబట్టి 12వ వచనంలో ఆ సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకున్నట్టు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యాలు జరుపుకున్నట్టు ఎందును మీ చేతులతో పనిచేయటి ఎందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మను హెచ్చరించుచున్నాము. మరొక హెచ్చరిక, వారు మాదిరి జీవితం మోడల్ లివింగ్ లో వారు ఎదగాలి అనే హెచ్చరికను మనం చూడగలుగుతా ఉన్నాం. అటు మాదిరి జీవితం అక్కడ సంఘానికి వెళ్ళిపోటు వారి మర్యాదగా నడుచుకో. ఈ మూడు మాటలు మనం మనసులో పెట్టుకుని ముందు కొనసాగుదాం. ఒకటి ప్రారంభ 4వ అధ్యాయము 2వ వచనంలో ఇలా రాయబడింది. 4వ అధ్యాయము 2వ వచనం, కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో. మన నడక దేవుని సంతోషపరిచేది. మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీ మాదిరి జీవితంలో అంతకంతకు అభివృద్ధి పొందాలి అన్నమాట హెచ్చరికగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కావున పిల్లరా, సంఘం పట్ల దేవునికి అన్న ఉద్దేశం పరిశుద్ధతలో ఎదగాలి, 2 ప్రేమలో ఎదగాలి, 3 ప్రవర్తనలో మాదిరి ప్రవర్తనలో ఎదగాలి. మూడు మాటల విషయంలో మనం ఎట్లా ఉన్నాము, పరీక్ష చేసుకోవడం మంచిది. ఇవి హెచ్చరిక మాటలు, ఏమాత్రం సలహాలు కాదు, ఆజ్ఞ. హెచ్చరిక మాటలుగా ఆజ్ఞలుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ మూడు విషయాలు, మాదిరిగా ప్రవర్తించాలి అన్న కాడ మూడు విషయాలు మన మూల వాక్యం ఎస్సులోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాల నుంచి మూడు విషయాలు మనం చూడాలి. అందులో మొదటి మాట మాదిరిగా జీవించటం, మాదిరిగా జీవించటం. 11-12 వచనాల్లో మర్యాదగా నడుచుకొనుచు అన్న మాట రాయబడింది. ప్రవర్తించడం అన్ని పై వచనాల్లో చూస్తున్నాం. మర్యాదగా నడుచుకొనుచు అన్న మాట మనం చూస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మన గమనానికి ఆయన తీసుకొస్తా ఉన్నారు. పేతురు కూడా ఇలాగే రాస్తున్నాడు. 1 పేతురు 2:12 చదువుదాం. పేతురు 1 పేతురు 2:12 చదువుదాం. అన్యజనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో, మారడానికి ముందటి జీవితం, మారడానికి ముందటి సాక్ష్యం. అన్యజనులు ఏ విషయంలో మీరు దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారు మీ సక్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారే ఉండవనని మిమ్మను బతిమాలుకొనిచున్నాను. కాబట్టి ఒకప్పటి జీవితం వారికి అసహ్యం పుట్టిస్తే మార్పు చెందిన తర్వాత ఇప్పటి జీవితం వారిని ఆకర్షించాలి. మారిన జీవితం వారిని ఆకర్షించాలి. సత్క్రియలు వారిని ఆకర్షించాలి. ఒకప్పుడు మన చెడ్డ ప్రవర్తన బట్టి ద్వేషించిన వారు మారిన వారి ప్రవర్తన బట్టి దేవుని మహిమపరచాలి. దేవుని మహిమపరచాలని వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. దేవుని మహిమపరచాలి. కాబట్టి మాదిరి జీవిత విషయంలో మనం చాలా విషయాలు నేర్చుకోవాలి, చాలా విషయాలు నేర్చుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయాలి. ఇక్కడే పేతురు 1 పేతురు 2:12 రెండవ అధ్యాయం 12వ వచనం చదివాం. ఇంకొక మాట 15వ వచనాన్ని కూడా చదవాలి. 15వ వచనం చదవాలి. ఎలా అనగా, మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. మరొక మాట రాయబడింది, దేవుని చిత్తం ఏంటంటే మూర్ఖుల నోరు మూయించాలి. మూర్ఖుల నోరు మూయించాలంటే ఏం చేయాలి? మనం వాళ్ళు అరుస్తున్న దానికంటే గట్టిగా కంఠం చించుకుని అరిస్తే నోరు మూస్తారనా? లేకపోతే వాళ్ళకి వాళ్ళు దాడి చేస్తున్నట్టుగా మనం కూడా మాటలతో దాడి చేస్తే నోరు మూస్తారనా? కాదు. రాయబడ్డ మాట కాంటెక్స్ట్ అదే. 15వ వచనంలో మీ యుక్త ప్రవర్తన, 2వ వచనంలో కింద ఫుట్నోట్ లో రాయబడింది 15వ వచనంలో ఆ మాట, యుక్త ప్రవర్తన వారు నోరు మూయిస్తుంది. కింద ఫుట్నోట్ లో రాయబడ్డ మాట, మేలు చేయువారై, మనం చేసే మేలు, మనం చేసే ఉపకారం, మనం చేసే మంచి, మనం చేసే సత్క్రియలు వారు నోరు మూయడానికి గల కారణం అవుతుంది. వారు నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించడానికి కారణం అవుతుంది. కాబట్టి మన ప్రవర్తన, క్రిస్టియన్ కాండక్ట్ ఎట్లా ఉండాలి? ఈ థెస్సలొనిక సంఘానికి పౌలు భక్తుడు నేర్పిస్తా ఉన్నాడు. అందులో మన ప్రవర్తన ఎలా ఉండాలి అన్న మాట దగ్గర ప్రధానంగా దీన్ని ఒక అంబిషన్ గా పెట్టుకుని పనిచేయాలంటాడు. చాలా సార్లు మేము చెప్తున్నామండి, వాళ్ళు వింటలేదండి, మేము చెప్తున్నామండి, వాళ్ళు రావట్లేదండి. ఎందుకు వాళ్ళు రావట్లేదు, ఎందుకు మీ మాటలకి వాళ్ళు స్పందించట్లేదంటే, మీరు మాటలు మాత్రమే చెప్తున్నారు, మాటలు మాత్రమే చెప్తున్నారు. మాటల కంటే ప్రభావవంతమైనది పనులు, మేలు చేయటం, మేలు చేయటం, మేలు చేయటం. మేలు చేయడానికి వచ్చిన ఏ అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా దాన్ని అందిపుచ్చుకుంటే తప్పకుండా మన లోకాన్ని తెలుసుకోగలుగుతాం, తప్పకుండా మన ఆత్మల పంట కోయగలుగుతాం. మేలు చేయటం, దీన్ని మనం ఉదయకాలం పాఠంలాగా నేర్చుకోవాలి. నేను ఎస్ఎఫ్జేలో ఉన్నదంతా ఉద్యోగస్తులు కావున సాధారణంగా ఉద్యోగస్తుల పరిచర్య అన్న కాడ బయట ఎట్లా ఆలోచిస్తారంటే, ఉద్యోగస్తుల పరిచర్య అయితే డబ్బులు బాగా వస్తాయి, దశం భాగాలు నమ్మకంగా ఇస్తారు, సంఘంలో ఉద్యోగస్తులు 2-3 కుటుంబాలున్నా చాలు, చక్కగా అవసరతలన్నీ తీరిపోతాయి. ఎస్ఎఫ్జేలో ప్రభు ఇచ్చిన కృప, వాళ్ళు ఉజ్జీవింపబడ్డం మన ఉద్దేశం, వాళ్ళు ఉజ్జీవింపబడ్డం మన ఉద్దేశం. వాళ్ళు ఉజ్జీవం చూడాలంటే వారి మాదిరి జీవితాన్ని మనలో చూడాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది బాగోలేదు అన్న మాట అవకాశం ఇవ్వకుండా ఉండడం కొరకు జాగ్రత్త పడాలని మొదటి నుంచి గత 7 సంవత్సరాలుగా జాగ్రత్త పడుతూనే ఉన్నాం. ఇందులో 6 నెలలు చూశారు, 1 సంవత్సరకాలం చూశారు. ఏదో ఒకటి స్వార్థం ఉంటుంది, ఏ స్వార్థం లేకుండా ఎవరు పనిచేయరు. ఇప్పుడు మంచిగా నటిస్తే నటించొచ్చుగాక, రేపు కొంతకాలం వెళ్ళిన తర్వాత అప్పుడు మరలా స్టార్ట్ చేస్తారు డబ్బులు అని పరీక్ష చేసిన తర్వాత పైగా డబ్బులు తీసుకోవట్లేదు, మిషనరీకి డబ్బులు పంపిస్తా ఉన్నాం, డబ్బులు తీసుకోవట్లేదు, యానివర్సరీస్ లో మంచి భోజనాలు పెడుతున్నాం, మంచి సదుపాయాలు కల్పిస్తా ఉన్నాం, అన్ని మిషన్ ట్రిప్కి వెళ్ళినా తిరిగి మళ్ళా ప్రతి ట్రిప్ లో 1-2 లక్షలు ఎస్ఎఫ్జే నుంచి ఖర్చు పెడుతున్నాం. నేను ఈ మాట చెప్పగలను, 280 సహవాసాలు ఉద్యోగస్తుల మధ్య కట్టబడడానికి ప్రధానమైన కారణం వాక్యం, దేవదర్శనం, దైవాత్మ సహాయం, అవన్నీ ఉన్నా ఈ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కి, ఈ విస్తరణకి ఈ కారణం ఏంటంటే మాదిరి జీవితాలు. మాదిరి జీవిత డబ్బు దగ్గర చూపిస్తున్న మాదిరి నేనే కాదు, ఎస్ఎఫ్జేలో కోఆర్డినేటర్లు ప్రతి స్థాయిలో ఉన్న నాయకులు ఇవ్వడమే తప్ప పుచ్చుకోడు ఎన్నడం నేర్చుకోలే, ఎన్నడు నేర్చుకోలే. ఈవెన్ సంఘాలకు వెళ్ళినప్పుడు ఆదివారం సంఘాల్లో వాక్య పరిచర్య చేయమన్నప్పుడు అక్కడ వాళ్ళకి అలవాటు, ఏ ఎవరొచ్చి సంఘంలో వాక్యం చెప్పినా వాళ్ళు తిరిగి ఎంతో కొంత కానిపిస్తారు. ఎంతో కొంత అన్నగాడ పైగా ఉద్యోగస్తుల సంఘాలకి వెళ్తాం ఉద్యోగస్తులు ఎంకరేజ్ చేయడం కొరకు. ఎక్కువ మొత్తంలోనే వారు 7,000, 10,000 అట్లా ఇవ్వడానికి సిద్ధపడతారు. ప్రభు కృప ఏంటంటే, సార్ ఇది మా తీర్మానం, మేము ఇవ్వడం నేర్చుకున్నాం తప్ప తీసుకోకూడదు తీర్మానం చేసుకున్నాం. మేము ఉద్యోగాలు చేసుకుంటూ ఉచితంగా సేవ చేయాలనుకున్నాం. ఆ ఆదివారం ప్రసంగ వేదిక మీద ఎంత బలమైన వాక్యాలు మాట్లాడతాము, ఎంత మాదిరిగా మాట్లాడతాము, ఏమని మాట్లాడతామంటే నీకు యేసుక్రీస్తు ప్రభు దేవుడా, డబ్బు దేవుడా, ఎవడును ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండకూడదని వాక్యం చెప్తుంది అని బలంగా బోధించగానే వెంటనే సంఘంలో జరిగే పని ఏంటంటే కనులు పెడతారు. పైనేమో డబ్బులు వద్దని బోధించాం, కిందేమో డబ్బులు కావాలని చెప్పేసి కానుకలు పెడుతున్నారు. మళ్ళీ ఆ కానుకలను తీసుకొచ్చి మీరు మీ కానుక తీసుకోండి అంటారు. మనం ఎలాగా వాళ్ళు కానుకలు పట్టేగా తప్పు అని అనం, కానీ కొన్ని సంఘాలు ఎట్లా ఉంటారంటే మీరు వాలంటరీగా ఇవ్వాలి. అక్కడ కానుకలు పెట్టుంటుంది, ఆరాధనలో మేమేం మాట్లాడడం, ఆరాధనలో మిమ్మల్ని బలపరుస్తాం, మీకు ప్రేరేపణ ఉంటే అందులో వేసి వెళ్ళండి అన్నట్టుగా ఉంటారు. అది చాలా రేరు, చాలా రేరు. మిగతా అన్ని సంఘాల్లో వరుసగా నిలబెడతారు ఆ చివరి నుంచి లైన్, ఒక్కరు కూడా స్కిప్ అవడానికి వీల్లేదు, డబ్బులు ఎత్తుక్కోవాలి ఏడాది. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న సంఘాల దగ్గర పోలీసులు ఏదో స్వార్థంతో పరిచయం చేస్తున్నారు అన్న మాట లేకుండా మోడల్ లివింగ్ చూపించడం ద్వారా నేను చెప్పగలను చాలా మందిని గెలుచుకోగలిగాం. కాబట్టి దేవుడి వాక్యం మీరు మాదిరి జీవితంలో ఎదగాలి, ప్రవర్తనలో మాదిరిగా ఉండాలని చాలా స్పష్టంగా తెసలోనికి సంఘంతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఇంకొక మాట రాయబడింది తెసలోనిక మొదటి పత్రిక 4:10 నుంచి చదువుతున్న మాటలో, సంఘమునకు వెలుపరి వారి ఎడల మర్యాదగా నడుచుకొనచ్చు. సంఘంలో మాదిరే కాదు, సంఘం బయట ఉన్నవారు మీరు మా మందిరానికి రండి, ఎందుకు వస్తారు? మన జీవితం వాళ్ళని ఆకర్షించకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు? సంఘానికి వెళ్ళిపోవడం వారి ఎడ మర్యాదగా నడుచుకోవాలట. అంటే ఏ విషయంలో మర్యాద? మాటల్లో మర్యాదగా ఉండడమా? కాదు, మాటలు కాదు, తర్వాత మాట. మీకేమీ కొదువ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యమును జరుపుకున్నట్టు ఎందును మీ చేతులతో పని చేయటి ఎందును ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను అన్న మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి పనుల జోలికి వెళ్ళొద్దు, మీ పనులు మీరు చేసుకోండి, మీ చేతులతో మీరు పని చేసుకోండి, ఏమీ ఆశించొద్దు. సంఘం సంఘ సేవకులు ఎక్కడా బలహీన పడ్డారని నేను బలంగా నమ్ముతానంటే ఈ కానుకల దగ్గర, ఈ కానుకల దగ్గర. ఆయన మనకు నేర్పించిన సేవ బైబిల్ గ్రంథంలో ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. లూకాసు వార్త 10:10 ఆయన పరిచర్యకు పంపిస్తా ఉన్నారు శిష్యుల్ని, 70 మందిని. 70 మందిని పంపిస్తూ మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటికి మీరు శుభాలు పలకండి, మీరు ఏ ఇంటికి వెళ్తున్నారో ఆ ఇంటికి మీరు సమాధానం పలకండి అని మాట్లాడుతూ 10:9 అందులో ఉన్న రోగులను స్వస్థపరచండి. మీరు ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో మీరు మేలు చేయండి. దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పండి. కాబట్టి మీరు ఇవ్వండి, మీరు ఇవ్వండి. ఆ ఇంట్లో మీరు బస చేసిన మీ ద్వారా వాళ్ళకి రక్షణ రావాలి, మీ ద్వారా వాళ్ళకి మేలు కలగాలి, మేలు కలగాలి. ఆ మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయం లూకాసువార్త 9వ అధ్యాయంలో 12 మందిని పంపిస్తా ఉన్నాడు. 12 మందిని పంపిస్తూ ఏమి తీసుకుని వెళ్ళొద్దు. 3వ వచనం, మీరు ప్రయాణం కొరకు చేతికర్రనైనను జాలినైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసుకొని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొని వద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించరో ఆ ఇంటనే బస చేసి అక్కడి నుంచి బయలుదేరుడి. కాబట్టి మీరు కింద వచ్చిన దానిలో వారికి మేలు చేయండి మీరు అని ఆ మాటలు చూడగలుగుతా ఉన్నా. కాబట్టి పౌలు భక్తుని యొక్క సేవా విధానం, ఆది అపోస్తుల సేవా విధానం, మిషనరీల సేవా విధానంలో మనం ఏం చూడగలుగుతామంటే వారు ఇచ్చారు, వారు మేలు చేశారు, వారు ఉపకారం చేశారు, వారు మోడల్గా జీవించారు, వారు ఆశించలేదు. పాత నిబంధన భక్తుల్లో కూడా ఈ లోతైన విలువలు చూడగలుగుతాం. సమయలు ఏమి వాళ్ళ దగ్గర ఆశించకుండా నేను చేశాను అని బాహాటంగా సాక్ష్యం చెప్తున్నాడు. నెహెమ్య, నేనేమి ఆశించకుండా సేవ చేశానని చెప్తున్నాడు. దానియేలు, రాజు బహుమతులు ఇస్తానంటే నీ బహుమతులు నీ దగ్గర పెట్టుకో నాకు అక్కర్లా అని తృణీకరించారు. ఎలీషా, ఏలియారు, వారు బహుమతుల కొరకు ఎగబడలా. గెహజీ ఎగబడ్డాడు, కుష్టి రోగం తెచ్చుకున్నాడు. ప్రభువైన పిల్లరా, మనం మాదిరి జీవితాన్ని జీవించకుండా మన యోగ్యమైన ప్రవర్తన చూపించకుండా మనం ఏదో వాళ్ళని ఆత్మీయంగా బలపరచాలనుకుంటే అది నేను జరుగుతుంది అనుకోవట్లేదు. అది మంచి పరిచర్య, నిలిచే పరిచర్య, ప్రభు మెచ్చే పరిచర్య అందరూ చేయాలి. అది ఎక్కడ సాధ్యమవుతుందంటే మన యోగ్య ప్రవర్తన ద్వారానే అది సాధ్యమవుతుంది. ముందు మన జీవితాన్ని చూస్తారు, మన ఇంటెన్షన్ ఏంటో చూస్తారు. గృహ దర్శనాల్లో కూడా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళ కానుకల కోసం వచ్చారు, అట్లాంటి ముద్ర పడిపోయింది. ఎస్ఎఫ్జే గృహ దర్శనాల్లో పెట్టుకున్న గైడ్లైన్స్, ఎట్టి పరిస్థితులను భోజనాలు చేయొద్దు, టిఫిన్ చేయొద్దు, అక్కడ ఏమీ తీసుకోకపోతే ఫీల్ అవుతారు కాబట్టి వాటర్ తీసుకోండి, టీ తీసుకోండి, కానుకలు ఇస్తే సున్నితంగా తిరస్కరించండి. ఎట్టి పరిస్థితుల్లో కానుక తీసుకోవద్దు. అది నేర్పించాం. ప్రభు మహాకృప ఏంటంటే ఆ ప్రభు మహాకృప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా కానుకలు తీసుకోకుండా వెళ్ళి ప్రార్థన చేసి వస్తే నా మటుకు నేను చెప్పగలను. మేము రాయలసీమ ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్ళినా, తెలంగాణ ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్ళినా, ఆంధ్ర నుంచి విజయవాడ నుంచి వచ్చామని తెలుసు కాబట్టి కొన్నిసార్లు కనీసం మేము డీజిల్ కోసమన్న డబ్బులు ఇస్తామని అంటే మాకు మీరు కావాలి, మీ కానుకొద్దు, మేము మిమ్మల్ని ఆశించి వచ్చాం, మీ కానుకొని కాదు, మిమ్మల్ని ఆశించి వచ్చాం, మీ కానుకొని కాదు అన్న మాట బలంగా చెప్పడం ద్వారా వాళ్ళు గొప్ప కదలికను చూడగలిగాం. కాబట్టి నేను జ్ఞాప్యం చేసే మాట, మన ప్రవర్తన ద్వారా, మన మాదిరి జీవితం ద్వారా మనం ప్రభువును మహిమపరచాలి. అది మనకు హెచ్చరికగా గ్రంథంలో చూడగలుగుతా ఉన్నాం. ఇది ఒక గోలుగా పెట్టుకుని పరిచర్ చేయాలండి. మనుషులను సంపాదించుకోవడానికి గోలుగా పెట్టుకొని పరిచర్ చేయాలి. దాన్ని మనం లేఖనాల వెలుగులో అర్థం చేసుకోవటం చాలా అవసరం. లేకపోతే మనం మనుషులు గెలుచుకోలేము. కానీ మూడు విషయాలు నేను ఈ వాక్య భాగంలోంచి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఒకటి, నెమ్మదిగా జీవించాలి అంటున్నాడు తెసలోనిక మొదటి పత్రిక 4:10 రాయబడ్డ మాట. నెమ్మదిగా జీవించాలి. నెమ్మదిగా జీవించడం అంటే క్వైట్ లైఫ్ లీడ్ చేయాలి. నెమ్మదిగా జీవించాలి అన్న మాట దగ్గర అర్థం ఏంటి నెమ్మదిగా జీవించాలన్న మాట దగ్గర ఇంకొక మాట రాయబడింది అక్కడ. ఒకటి, మాదిరిగా నడుచుకోవాలి అని ఉంది. మాదిరిగా నడుచుకోవాలని ఉంది. నెమ్మదిగా జీవించాలన్నమాట మనం తిమోతికి రాసిన 1:10 మనం ఎలాంటి లైఫ్ లీడ్ చేయాలో కూడా ఆంబిషన్ పెట్టుకుని బతకాలి. తిమోతికి రాసిన 1:2 మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనం క్వైట్ లైఫ్ లీడ్ చేయాలి. మనం భక్తి కలిగిన జీవితాన్ని, మాన్యత కలిగిన జీవితాన్ని జీవించాలి. అలా జీవించాలంటే ఏం చేయాలి? కింద రాయబడ్డ మాట, ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? వాళ్ళు రక్షణ పొందాలి, వారి సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోకి రావాలి అని ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే ఏమవుతుంది? 8:9 ఏమవుతుంది రాస్తున్నాడు. మన ప్రార్థన చేస్తూ ఉంటే ఏమవుతుంది రాస్తున్నాడు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపము సంశయము లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. ప్రార్థన చేస్తున్న మన జీవితం ఎట్లా ఉండాలి? పరిశుద్ధమైన చేతులట. చేతులకి ఏ పాపం అంటుకోకూడదు. కాబట్టి మన చేతులు శుభ్రంగా ఉండాలి. ఇంకొక మాట ఇక్కడ నేను జ్ఞాపకం చేసేది, మనీ ట్రాన్సాక్షన్స్, ఉద్యోగస్తుల పరిచర్య, సహవాసాలు కట్టుబడ్డాయి. ఎంతమంది ఈ ప్రార్థనా బృందాల్లోకి వస్తున్నారు. కానీ ఇక్కడ డబ్బులు తీసుకోవడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ, వడ్డీ కోసం కానీ, వడ్డీ లేకుండా కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ వద్దని చెప్పి మేము చెప్తా వచ్చాం. మళ్ళీ ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే సాతాను పనిచేస్తాడు. 1-2 సహవాసాల్లో నాయకులు అవసరాలు బట్టి సహవాసాల్లో ఉన్న సభ్యుల దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి మళ్ళా వాళ్ళు చెల్లించలేక ఆత్మీయత పాడైంది, పరిచర్య పాడైంది. అలాంటి అనుభవాలు గుండా కూడా మేము వచ్చాం. కాబట్టి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. 9:9 స్త్రీల కోసం మాట్లాడతాడు. స్వస్థ బుద్ధి గలవారే స్త్రీలను అనుకోవయు, స్వస్థ బుద్ధి గలవారే ఉండాలి. 10:10 దైవ భక్తి గలవారు మన చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. స్వస్థ బుద్ధి గలవారుగా ఉండాలి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించేవారుగా ఉండాలి. మనం అప్పుడే గెలుచుకోగలుగుతాం. కాబట్టి నేను చాలాసార్లు ఈ మాట విన్నప్పుడు అనిపిస్తుంది, నేను ప్రార్థన చేస్తున్నానండి మారతలేదు, నేను చెప్తున్నానండి మారతలేదు. చెప్పి అక్కడికి ఆగిపోవద్దు. ప్రార్థన చేసి అక్కడికి ఆగిపోవద్దు. మాదిరి జీవితాన్ని జీవించండి. 2 సత్క్రియలు చేయండి, మేలు చేయండి, ఉపకారం చేయండి. ఒక్క మేలు మనం ఎన్ని ప్రసంగాలు చెప్పినా ఆ ప్రసంగాల కంటే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది ఎవరు ఇలా చేయరు, ఎవరు ఇంత సమయం స్పెండ్ చేయరు, ఎవరింత సహాయం చేయరు. కాబట్టి వీళ్ళు చెప్తుంది నిజమే అన్న గ్రహింపులోకి వస్తారు. రోమిలికి రాసిన పత్రిక 12:18 చదవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12:18 చదవాలి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. అక్కడ ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాడు, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి. 17 కీడుకు ప్రతికినవలకి చేయొద్దు, మనుషుల దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు, పుట్టినోట్ల మేలైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండు. 19 ప్రియులరా, మీకు మీరే పగ తీర్చుకోనక, పగ తీర్చుకోవద్దు. 20 నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, నీ శత్రువు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టు. కాబట్టి పిల్లరా, మనం వాక్యంలో చూడగలుగుతున్న మాట, ఇప్పుడు మనం చూస్తున్న విధానాలు, ఈ యూట్యూబ్ పాస్టర్లు, ఈ రౌడీ పాస్టర్లు, ఈ మారు మనసు లేని పాస్టర్లు, బిజినెస్ చేస్తున్న పాస్టర్లు మరొక పక్క, వాళ్ళు చేస్తున్నది ఎంత చెడ్డ మాదిరో, ఎంత చెడ్డ మాదిరో వ్యాపారాలు చేస్తున్నారు. ప్రభు యెరూషలేము దేవానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తిట్టాడు, మీరు నా తండ్రింటిని వ్యాపారప్టిల్లుగా చేశారు. ఇది ఎవరికైనా పుట్టినరోజు, వివాహాలు, వివాహ దినాలు, జన్మదినాలు ఉంటే రండి, మేము మీకోసం ప్రార్థన చేస్తామని పిలిస్తే ఎంత ప్రేమో అనుకున్నాను. స్పెషల్ పానికి ఇస్తారట ఆ రోజు, అందుకోసం పిలిచారు. ప్రార్థన చేసి వెంటనే ప్లేట్ చాట్ ముందుకు చూపిస్తా ఉంటే నిజమే, ఎంత ప్రేమో మనుషుల మీద కాదు, వారి కానుక మీద. మనం అక్కడే మనుషులను కోల్పోతా ఉన్నాం. అక్కడే మనం అనేక మందిని సంపాదించుకోవడానికి బదులు చాలా కొద్ది మంది, ఆ కొద్ది మంది కూడా అవసరమా, ఈ సంఘాలు మనకు అవసరమా. కొంతమంది ఈ బలహీనంగా ఉన్న, మేబీ భార్య ఆసక్తి కుర్రలు కావచ్చుగాక, భర్త, పిల్లలు, వాళ్ళు చూస్తూ ఉంటారు ఎందుకోసం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏ స్వార్థంతో చేస్తున్నారు, నిస్వార్థంగా చేస్తున్నారు అన్నదే చాలా కీలకమైనది. 14 ఇక్కడ రాయబడ్డ మాట, రోమీయులకు రాసిన పత్రిక 12:18 17 కూడా, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన చేయండి, పగ తీర్చుకోవద్దు, క్షమించండి, ప్రార్థన చేయండి. ఈ మాటల మీద మన మనసు పెట్టాలి. ఎట్లాగ మాదిరి జీవితాన్ని జీవించాలంటే మనం ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలో, కేవలం తెసలోనిక సంఘానికే కాదు, రోమా సంఘానికి రాస్తున్న మాటలు మనం చదువుతా ఉన్నాం, పేతురు గారు రాస్తున్న మాటలు మనం చదువుతా ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 14:18 ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికిష్టుడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానం, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. కాబట్టి దేవుని దృష్టికి ఇష్టలుగా ఉండాలి, మనుషుల దృష్టికి యోగ్యులుగా ఉండాలి. కాబట్టి సమాధానం, క్షేమాభివృద్ధిని కలుగజేసేవారుగాని మనం ఉండాలి అంటాడు. కాబట్టి పిల్లరా, నెమ్మదిగా జీవించాలి, మాదిరిగా జీవించాలి అన్న కాడ నెమ్మదిగా ఇంట్లో కూర్చోవాలి, బయటికి రాకూడదు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ప్రశాంతంగా ఉంటారు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, అది కాదు ఉద్దేశం. పరిస్థితులు పౌలు భక్తుడు రాస్తా ఉన్నాడు, పౌలు భక్తుడిని దూషిస్తున్నారు, హింసిస్తున్నారు, అయినా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళ మీద తిరుగుబాటు చేయట్లేదు, దాన్ని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఆయన మీకు ఏ ఇబ్బంది రాదు, మీరు తలనొప్పుండదు, మీకు ప్రశాంతంగా ఉంటారు అని ఆయన చెప్పట్లా, వ్యతిరేకతల మధ్య మాట మాట్లాడుతున్నాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 17 ఆయన పరిస్థితి ఎట్లా ఉందో రాయబడింది. అపొస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటే, వారు అంపిపోలి అపొల్లీనియ పట్టణాల మీదుగా ఈ తెసలోనికి పట్టణానికి వచ్చారు. ఈ సంఘానికి రాస్తున్నాడు కదా, ఇక్కడ తెసలోనికి సంఘం కట్టుబడింది. ఆయన బోధిస్తా ఉంటే కొంతమంది 5వ వచనంలో, అయితే యూదులు మత్సరపడి పనిపాటు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ యుధులకు తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అటు వాళ్ళు ప్రశాంతమైన వాతావరణం ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉండండి అని పౌలు ఏం చెప్పట్లా, వ్యతిరేకించే పరిస్థితుల వాళ్ళున్నా పౌలు మాత్రం ఏమాత్రం వారి మీద తిరుగుబాటు చేయకుండా సమసాధ్యమైతే సమస్త మనుషులతో మీరు సమాధానంగా ఉండండి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, దీవించండి, ఆశీర్వదించండి, శత్రువు ఆకలి కొనుంటే భోజనం పెట్టండి. అది యేసుక్రీస్తు ప్రభువు మనకు చూపించిన మాదిరి, అపొస్తలు మనకు చేసిన బోధన. మనం అందులోనే ఉన్నామా పరీక్ష చేసుకోవటం మంచిదని జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి మోడల్ లివింగ్ అది క్రైస్తవ్యానికి ఇవ్వబడ్డ బ్యూటీ. మోడల్ లివింగ్, గ్రహం స్ట్రెయిన్స్ ని చంపేస్తే, ఆయన ఇద్దరు పిల్లల్ని చంపేస్తే ఒక క్రైస్తవురాలుగా గ్లాడీ స్పందన, నేను వారిని క్షమిస్తున్నాను, వారు క్షమాపణ అడిగితే ప్రభువు కూడా క్షమిస్తాడు. ఆమె భారతదేశం కొరకు నా భర్త ప్రాణం పెట్టారు, నా పిల్లలు ప్రాణం పెట్టారు, నేను భారతదేశాన్ని ద్వేషించట్లా, భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నా, ఆ హంతకులను క్షమిస్తున్నాను, ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాను. మిషనరీలు దండుకోవడానికి భారతదేశానికి రాలా, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు దండుకోవడానికి వచ్చారు, వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారు. మిషనరీలు వాళ్ళ దగ్గర లేకపోయినా పేద భారతీయులకు పేదరికంలో ఉన్న వారికి పంచడానికి వచ్చారు, వాళ్ళు తాపత్రయపడ్డారు. వాళ్ళు హాస్పిటల్ కట్టింది వ్యాపారాలు చేయడం కోసం కాదు, వాళ్ళు హోమ్స్ పెట్టింది స్కూల్స్ పెట్టింది వ్యాపారం చేయడం కోసం కాదు. చాలా సార్లు ముందు డబ్బులు కట్టు తర్వాతే మేము అడ్మిట్ చేసుకుంటాం హాస్పిటల్లో, ఆ మాటలు వాళ్ళు చెప్పలే. వాళ్ళు ముందు ప్రాణాలు కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత బీహార్ లో జెమ్స్ పరిచయం చూడడానికి వెళ్తున్నప్పుడు, మొన్న ఎఫ్ఎంబీబీ పరిచయలో కూడా మిషనరీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్లు చెప్తా ఉన్నారు, వస్తారండి వైద్యం చేయించుకుంటారు, ముందే చప్పా చేయకుండా వెళ్ళిపోతారు, ఎందుకంటే తెల్లారితే బిల్లు కట్టాలి కదా. దాన్ని మేము తెలుసుకొని మేము కూడా నీడ్స్ ఉన్నాయి, అన్ని సంవత్సరాలు తీరడం కష్టమైన పరిస్థితుల్లో కూడా హాస్పిటల్ రన్ చేస్తా ఉన్నాం అన్న సాక్ష్యాలు మిషనరీ హాస్పిటల్ దగ్గర మేము వినగలిగాం. ఆ ప్రేమ ఆ ప్రజలను రక్షణలోకి తీసుకొస్తుంది, ఆ మేలు వాళ్ళ రక్షణలోకి రావడానికి కారణం అవుతుంది. కాబట్టి ఇవ్వటం, మేలు చేయటం, ఉపకారం చేయటం మనం తప్పకుండా, అది హెచ్చరికగా వాక్యంలో ఉంది, దాన్ని మనం చేయబద్దులు మేము ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాను. మూల వాక్యంలో మాదిరిగా జీవించాలన్న మాట చాలా వాక్య భాగాల్లో మనం రెగ్యులర్ గా బైబిల్ చదువుతూ ఉంటే మనకు అర్థమవుతాయి. ఇంకొక రెండు విషయాలు అక్కడ రాయబడ్డాయి. తెస్సలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాల్లో 2వ మాట సంఘానికి వెలుపలి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. లోకానికి మన ఉప్పు, లోకానికి వెలుగు అంటే వాళ్ళు మన జీవితాన్ని చూస్తారు, మన బోధల కంటే మన జీవితాన్ని చూస్తారు, మాదిరిగా జీవించాలి. ఇక్కడ 2వ మాట మీకేమీ కొదువు లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యాలను జరుపుకున్నట ఎందు మీ చేతులతో పనిచేయటం ఎందును ఆశ కలిగి ఉండాలి. రెండు విషయాలు రాయబడ్డాయి, పరుల జోలికి పోవద్దు, మీరు వాళ్ళ మీద ఆధారపడద్దు, పరుని జోలికి పోవద్దు, మీరు వాళ్ళ మీద మీరు ఆధారపడద్దు, వారి దగ్గర నుంచి మీరు ఏమి ఆశించొద్దు, వారికి ఇవ్వండి తప్ప వారి దగ్గర మీరు తీసుకోవద్దు. దేవుని వాక్యం ఇవ్వండి, ఇవ్వటం ఆశీర్వాదం, తీసుకోవడం కాదు అని బలంగా చెప్తుంది. మీరు పనుల జోలికి వెళ్ళొద్దు, మీ పనులు మీరు చేసుకోండి, పక్క వారి మీద ఆధారపడద్దు అన్న మాటలు వాక్యంలో మనం చూడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:4 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:4 మీలో ప్రతివాడు తన సొంత కార్యమును మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడాలి. క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. సొంత కార్యాలు, నా పని, నా స్వార్థం, ఆ స్వార్థంతో మీరు ఉండొద్దు, స్వార్థ పనులుగా మీరు ఉండొద్దు. సొంత కార్యాలే కాదు, ఇతరుల కార్యాలు చూడాలి, ఇతరుల కార్యాలు చూడాలి. ఈ వాక్యాన్ని మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆలోచించాలి. దేవుడు మనకి అలాంటి అవకాశాలు తీసుకొస్తాడు. లూకాసువార్త 10 మంచి సమరణ ఉపమానాన్ని ప్రభువు బోధించారు. ఏం చేశాడు సమరయుడు? ముక్కు ముఖం తెలియని ఆయన రోడ్డు పక్కన దొంగల చేతిలో పట్టబడి, కొట్టబడి, దోచుకొనబడి కొనుగోలుతో ఉంటే ఎట్లా స్పందించాడు? వెళ్ళాడు, ఫస్ట్ ఎయిడ్ చేశాడు, హాస్పిటల్ తీసుకువెళ్ళాడు, రాత్రి అటెండర్గా తోడుగా ఉన్నాడు, ఉదయాన్నే ఫీజు కట్టాడు. మళ్ళా డాక్టర్ గారు చెప్తున్నాడు, ఇంకా మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయండి, ఫర్దర్ ఫీ ఏమన్నా ఉంటే నేను మళ్ళా వచ్చి కడతాను. నా పొరుగు వాడు ఎవరు అన్న ప్రశ్న దగ్గర ప్రభు చెప్పిన సమాధానం, కాబట్టి ఇతరుల కార్యాలు చూడాలి, ఇతరులు పట్టించుకోవాలి. ఈ మధ్య వాట్సాప్ లో మనం చూసేది షార్ట్స్, రీల్స్, వాళ్ళు రోడ్డు మీద పడిపోయి ఉంటే వీళ్ళు దాన్ని రికార్డు చేసుకుని లైవ్ ఇస్తా ఉంటారు అన్నమాట. ఎంత ప్రేమ కలిగిందో వాళ్ళకి సహాయం చేయడం పక్కన పెట్టి వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్, వాళ్ళ లైక్స్, దానికోసం వాళ్ళ తాపత్రయం. అలాంటి వారిగా మనం ఉండకూడదు. గణతులకు రాసిన పత్రిక 6 మొదటి వచనం, 2 చదవాలి, 1-2 చదవాలి, 1-2 చదవాలి. 6 సహోదరులరా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడుదనేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలి. మన సహోదరులు ఎవరైనా ఏదైనా పాపంలో పడితే మనం తీర్పు తీర్చేవాళ్ళ ఉండకూడదు, ఏం చేయాలట? మరలా ప్రోత్సహించి మరలా ప్రభు దగ్గర తీసుకురావడానికి మనం ఇష్టపడాలి. మనం కూడా బలహీనమే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రేమ చూపించాలి. 2, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమాన్ని పూర్తిగా నెరవేర్చుడి. ఒకరి భారాలు మరొకరు భరించండి. నా పని నేను చేసుకుంటాను, నా పనులే నాకు సరిపోతాయి, ఏది మాట్లాడినా నాది నాది నాది, నేను నా ఇల్లు. అది క్రైస్తవ మాదిరి కాదు, అది క్రీస్తు నియమం కాదు. నేను బాగుండాలి అనుకుంటే ప్రభు పరలోకంలో ఉండేవాడు, భూమి మీదకి ఎందుకు వచ్చేవాడు? పరలోక సింహాసనం వదిలిపెట్టి భూమి మీదకి వచ్చింది తన కోసం కాదు, మన కోసం. తన ప్రాణాన్ని ఇచ్చింది తన కోసం కాదు, మన కోసం. ఆయన తను తాను సంతోష పెట్టుకోలేదు, తన శ్రమకు అప్పగించుకున్నాడు మన కోసం. కాబట్టి అప్పించుకోవడం కాదు, ఇవ్వటం ధన్యత, కోల్పోవటం ధన్యత, పోగొట్టుకోవడం ధన్యత, వెదజల్లడం ధన్యత. కాబట్టి మనం అర్థం చేసుకుందాం. ఇతరుల విషయాల్లో మాత్రం మేలు చేయాలి. 2, వాళ్ళ బిజినెస్ లో మనం తలదోర్చకూడదు, వాళ్ళ మీద ఆధారపడి మనం జీవించడానికి ట్రై చేయకూడదు, మిస్యూజ్ చేయకూడదు. డోంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ క్రిస్టియన్ ఫెలోషిప్, సహవాసం, సంఘం, ప్రేమకులు వాళ్ళు, మంచోళ్ళు. కాబట్టి నేను క్యాష్ చేసుకుందాం, అది ఎంత మాత్రం విశ్వాసకు తగినది కాదు. అట్లాంటి వారి విషయంలో మనం మెలకువగా ఉండి ప్రేమతో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం చాలా అవసరం. 2వ తెస్సలోనికి పత్రికలో రాస్తా ఉన్నాడు, తెస్సలోనిక 2వ పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు. 3వ అధ్యాయం 11-12 వచనాలు. మీలో కొందరు ఏ పని చేయక పర్ల జోలికి పోవచ్చు. పనిచేయట్లా, వాళ్ళు ఏం పనిచేయట్లేదు, పర్ల జోలికి పోతున్నారు. తర్వాత పర్లు అక్రమముగా నడుచుకునిచున్నారని వినిచున్నాము, అట్టి వారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకున్న. నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజించవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారికి ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. సహోదరులరా, మీరైతే మేలు చేయటంలో విసుకోవద్దు, మేలు చేయండి, అంతే తప్ప పక్క వాళ్ళ దాన్ని మీరు ఆశించొద్దు. మీరు పని చేసుకోవాలి, ఎవరు ఎవరు కష్టార్జితాన్ని వాళ్ళు సంపాదించుకోవాలి, ఎవరు పనులు వాళ్ళు చూసుకోవాలి. కొన్ని సంఘాలు, పల్లెటూరు సంఘాలకు ఎరుగుదను, వాళ్ళు కూలి పని చేసుకుంటూ, ఆటో నడుపుకుంటూ, ఏదో ఒక పని చేసుకుంటూ సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కలిగిన దాన్ని సంఘానికి ఇస్తూ, అక్కడ వాకింగ్ చెప్తున్న వాళ్ళు కూడా వాళ్ళ కలిగిన దాన్ని ఇస్తూ, ఎవరో కూడా ఈ 10 మంది మా కుటుంబాన్ని పోషించాలి, ఈ సంఘం మా కుటుంబాన్ని పోషించాలి అన్న ఉద్దేశంతో కాకుండా అందరూ ఇవ్వాలి, సేవకుడు కూడా పనిచేయాలి. అది వారి భక్తి కదా, మిగతా 6 రోజులు ఖాళీయే కదా. పౌలు భక్తుడు అది నేర్పించాడు, ఆయన ఎవరు వెండి ఎవరు బంగారాన్ని ఆశించలేదు, తనతో తన టీం కొరకు తనతో పాటు ఉన్న వాళ్ళ కోసం పనిచేశాడు. కాబట్టి పని చేయాలి, మిగతా వాళ్ళ మీద ఆధారపడకూడదు, ఆశించొద్దు, మేలు చేయాలి తప్ప వాళ్ళ దగ్గర నుంచి మేలు అనుభవించాలనుకోకూడదు, మేలు అనుభవించాలనుకోకూడదని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఆయన హెచ్చరిస్తున్నాడు కూడా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదివితే, 5వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదివితే, యవనస్తులైన విధవరాండ్లను లెక్కలో చేర్చొద్దు, వారు క్రీస్తుకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకునిరని తీర్పు పొందిన వారి పెండ్లాడగోరుదురు. వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాండగుటకు మాత్రమే గాక ఆడరాని మాట్లాడుచు వదరబోతులను పరుల జోలికి పోవారునగుటకు నేర్చుకొందురు. కాబట్టి వాళ్ళని విధవరాండ్ల లెక్కలో చేర్చొద్దు అన్నాడు. ఏం చేస్తారట, ఇతరుల మీద ఆధారపడతారు, పరుల జోలికి పోతారు, కాబట్టి వాళ్ళ మెప్పు కోసం ఏవో ఒక కల్పిత మాటలు చెప్తా ఉంటారు. వాళ్ళని మీరు జాబితాలో చేర్చొద్దు, వాళ్ళకి మీరు ఎలా ఉండాలో బోధించండి అని ఈ వృద్ధ స్త్రీలను, ఎల్డర్లీ విమెన్ ని, యంగర్ విడోస్ ని, యంగర్ విమెన్ ని మీరు టీచ్ చేయండి అని చెప్తున్నాడు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవటం అది ఎంతమాత్రం మంచిది కాదు, పరులు జోలికి పోవటం మంచిది కాదు, వాళ్ళ బిజినెస్ చేపెట్టడం మంచిది కాదు, వాళ్ళ ఇంటి వ్యవహారాల్లో తలదోషడం మంచిది కాదు, ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకోవడం మంచిది కాదు, అది మాదిరి కాదు, అది మాదిరి కాదు. ఒకవేళ నిజంగా మా ఇంట్లో ప్రాబ్లం ఉంది, మా వ్యక్తిగతంగా మేము సఫర్ అవుతున్నాం అన్నప్పుడు మనం కౌన్సిల్ చేసేవాళ్ళ ఉండాలి, ప్రార్థన చేసేవాళ్ళ ఉండాలి, అంతే తప్ప దాన్ని వాళ్ళ ఇంట్లో ఇలాగ తగలబడిపోతుందంట అని చెప్పి అందరికి మనం టామ్ టామ్ చేసేవారిగా ఉండడం మంచిది కాదు. ప్రభు మెచ్చడు, అది మాదిరి కాదు, మాదిరి కాదు. వారు ఏదైనా చెప్తే ప్రార్థన చేస్తారు అని, సలహా చెప్తారని, నమ్మకస్తులని అన్నట్టుగా ఉండాలి తప్ప వాళ్ళు వాళ్ళ గుట్టు రట్టు చేయటం అది ఎంత మాత్రం కూడా మంచి మాదిరి కాదు. ఇతరుల విషయాల్లో తలదోర్చకూడదు, ఇతరుల మీద ఆధారపడకూడదు, అది మంచి మాదిరి కాదు అన్న హెచ్చరిక చూస్తా ఉన్నాం. మూడవ మాట కూడా ఇక్కడ మొదటి తెసలోనికి పత్రిక 5వ అధ్యాయంలో 4వ అధ్యాయం 11-12 వచనాలు కష్టపడి పనిచేయాలి అంటున్నాడు ఆయన, చేతులతో పనిచేయాలి అంటున్నాడు. చేతులతో పనిచేయాలి చివరి మాట, మీ సొంత కార్యాలు జరుపుకున్నట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీకే ఆస్పృహ ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. నన్ను ఎవరైనా అప్రోచ్ చేయి అన్నా మేము సేవ చేయడానికి ఉద్యోగం మానేస్తున్నాము అని అంటే నేను మెల్లగా అర్థమయ్యేలా చెప్తాను, నువ్వు సేవ చేయడానికి మానేసావు కానీ నీ సేవను ఎవరు నమ్మరు. నువ్వు సేవ చేయడానికి పని చాలా ఉపయోగపడుతుంది, పని చేస్తే చాలా హుందాగా ఉంటుంది, ఎవరి మీద నువ్వు ఆధారపడవు. నేను అదే చెప్పడానికి ట్రై చేస్తా, ఎవరైనా ఆ జాబ్ మానేస్తే మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. దేవుడు ఉద్యోగాలు కేవలం మన పొట్ట పోషణ కోసం కాదు క్రైస్తవ దృక్పథంలో చూసేది, అదొక మాదిరి జీవితం, అదొక మాదిరి జీవితం, అదొక మోడల్ లైఫ్ స్టైల్. వాళ్ళు పని చేసుకుంటూ మేము పని చేసుకుంటున్నాము, నీవు పనికి పాటు లేకుండా ఉన్నావు అని ఎవరు అనరు. మేము కష్టపడి సంపాదించుకుంటున్నాము, నువ్వు మా మీద ఆధారపడి బతుకుతున్నావు అని ఎవరు అంటారు. ఈరోజు ప్రాముఖ్యంగా మారిన జనాన్ని బట్టి ఆ రోజే మొదటి శతాబ్దంలోనే సంఘానికి ఇలాగా మాదిరి చూపించాడు. ఈరోజు మరెక్కువగా నేను జ్ఞాపకం చేసేది పని చేసుకుంటూ పరిచయం చేయడం చాలా ఎఫెక్టివ్ మెథడ్, చాలా ఎఫెక్టివ్ మెథడ్, చాలా ఎఫెక్టివ్ మెథడ్. ఎందుకు మనం పని చేసుకోవాలట? ఇంకొక మాట రాయబడింది, ఇది ఎందుకు ఇంత ఖచ్చితంగా హెచ్చరికగా ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ మనం పని చేసుకోకపోతే మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో హెచ్చరిక ఉంది, ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినడలా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉండును అన్నాడు. ఒకవేళ కుటుంబాన్ని కుటుంబ అవసరతలు తీర్చే విషయంలో మనం ఫెయిల్ అయితే మనం విశ్వాసులుగా ఉన్నాం కానీ అవిశ్వాసి కంటే హీనం అని మాట్లాడుతున్నాడు ఆయన, అవిశ్వాసి కంటే హీనం అని మాట్లాడుతున్నాడు. కాబట్టి కుటుంబ బాధ్యతల దగ్గర మనం పనిచేసుకోవటం అది మంచి మాదిరి, మంచి మాదిరి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 28వ వచనం అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడును లేడు గాని ప్రతి వాడు దాన్ని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవాలమే ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘాన్ని పోషించి సంరక్షించుచున్నాడు. కుటుంబానికి కావలసిన భద్రత, పోషణ, సంరక్షణ అది చూపించారు. మరొక మాట అక్కడ రాయబడింది 4వ అధ్యాయం 27-28 వచనాలు అపవాదికి చోటు యొద్దు దొంగిలు వాడికి మీద దొంగిలక అక్కర గల వారికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయచ్చు కష్టపడాలి. మనం దొంగిలించేవారుగా ఉండకూడదు కాని దొంగిలించేవారుగా ఉండటం అపవాదికి చోటు ఇవ్వటం మరి ఎట్లా ఉండాలి? మనం పనిచేయాలి, మనం కష్టపడాలి, మనం ఇచ్చేవారుగా ఉండాలి. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కర గల వారికి పంచిపెట్టడానికి పనిచేయాలి. ఇది హానర్, దాన్ని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. వాళ్ళ ఏ ఉద్దేశంతో దేవుని వాక్య ప్రకారంగా పని చేస్తూ పరిచర్య చేయటం అది ఉందా తను, అది మాదిరి జీవితం, అది పౌలు భక్తుడు అపోస్తలు చూపించిన మాదిరి, మిషనరీలు మన ముందుంచిన మాదిరి. వారు ఇచ్చారు, వారు పుచ్చుకోలేదు, వారు వెదజల్లారు, వారు దోచుకోలేదు, వారు ఆ దొంగిలిన వారుగా లేరు. ఈరోజు మనం మిషనరీలు ఆస్తులు సంపాదించి ల్యాండ్స్ సంపాదించుకొని సేవ చేయండి బాబు అని మనకు అప్పచెప్తే, ఇప్పుడు దాన్ని మనం దొంగలు, మనం అంటే మనం కాదు క్రైస్తవ నాయకులు అందులో కొంతమంది దొంగలు, దాన్ని అమ్ముకోవటం, దానికోసం గ్రూపులు తీసుకురావటం, కోట్లకి ఎక్కటం, గల్లా కొట్టుకొని తన్నుకోవటం, దాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వద్దు, దొంగ బుద్ధులు యోధా లాంటి బుద్ధులు ఉండొద్దు అని హెచ్చరిస్తా ఉన్నాడు. అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 34-35 వచనాలు. అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 34-35 వచనాలు. 33 కూడా, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. ఎంత మంచి మాదిరో పౌలు ఆశించలేదు. మరేం చేశాడు? 34, నా అవసరాల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము ఈయన చేతులు కష్టపడినవని మీకే తెలియను. మేము పని చేసుకుంటున్నాం అంటున్నాడు. మీరును ఇలాగున ప్రయాసపడాలి, బలహీనులను సంరక్షించాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలి అని అన్ని విషయాలు మీకు మాదిరి చూపితిమి. మేము మీకు మోడల్గా ఉన్నాము. ప్రభునందు పిల్లరా, మనం పరిచర్య మాదిరి జీవితాలతో చేస్తే గొప్ప పంటను మనం చూడగలుగుతాం. మాదిరి జీవితాలతో మన ప్రాముఖ్యంగా ఈ డబ్బుల దగ్గర పని చేసుకునే కాడ, ఫుల్ టైం వర్కరు పార్ట్ టైం వర్కరు అన్నది ఒకటి క్రైస్తవంలోకి వచ్చింది. అది బైబిల్లో లేదు. ఈవెన్ పార్ట్ టైం చేసేది కూడా ఫుల్ టైంతో సమానమే. అలా పని చేసుకోవడం కూడా పరిచర్యకు మంచి మాదిరి. ఎక్కువ మంది ఆకర్షించబడతారు. కాబట్టి మేము సంఘంలో సువార్త పరిచర్యలో చేస్తున్నది మంచి పని. ఆఫీసులో మేము పనిచేస్తుంది చెడ్డది కాదు. ఆఫీసులో మనం చేసి మనం ఆ కష్టం ఆ సమయం కూడా దాన్ని ఒక మాదిరి జీవితాన్ని జీవించడానికి వాడుతున్నాము. అది ఆ పరిచర్యలో భాగమే. వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్పట్లా, కానీ పని చేసుకుని పరిచర్య చేయటం అనేకులు ప్రభువులోకి రావడానికి కారణమవుతుంది. అభ్యంతర పడరు. యవనస్తును పట్టుకోగలుగుతాము, పురుషులను పట్టుకోగలుగుతాము. మన మాదిరి చాలా మంది చెడ్డ మాదిరిని బట్టే ఒక్కసారి ఎక్కడో ఒక చోట వాళ్ళు దెబ్బతిని ఉంటారు. ఎవరో ఒక సేవకుడి చేత మోసగించబడి ఉంటారు. ఆ సేవకుడు కూడా అబద్దాలు ఆడడం చూసి ఉంటారు. ఇక క్రైస్తవ్యాన్ని అట్లాగే చూస్తారు. వీళ్ళు దొంగలు, వీళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు డబ్బుల కోసమే వస్తున్నారు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు అని ప్రభు వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ ఇతరుల జోలికి వెళ్లే వారిని ఎంత ఘోరంగా వాక్యం మాట్లాడుతుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చదివితే 5, 11. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధకుడు గాని, అక్కడ తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని అయి ఉన్న ఎడల అట్టివానితో సాంగత్యం చేయకూడదు, భుజింపునకూడదని మీకు రాయిచున్నాను. అలాంటి వాళ్ళతోటి మీరు కలిసి ఉండొద్దు, వాళ్ళని వెలిసేయండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. పాపాలు అని అర్థమవుతుంది, జారత్వం, లోబి, విగ్రహారాధన అర్థమవుతుంది. తర్వాత మాట దోచుకునివాడు, తాగుబోతు. దోచుకునివాడు తాగుబోతు అయితే అలాంటి వాడితో మీరు ఉండొద్దు. మీరుండొద్దు, ఇతరుల మీద ఆధారపడే వారిగా ఉంటే వాళ్ళకి మనం చెప్పాలి. 2 తెస్సలోనికలు రాయబడ్డ మాటల ప్రకారంగా తమ్ముడా నువ్వు పనిచేసుకుంటూ పరిచర్ చేయాలి అని మనం చెప్పాలి. 2 తెస్సలోనికి 2:3 ఆయన అంటాడు, మాకు అధికారం ఉంది కానీ వినియోగించుకోవట్లా. 6 సహోదరులరా, మా వలన పొందిన 2 తెస్సలోనిక 3:6 నేను ముగిస్తున్నాను. సహోదరులరా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకోని ప్రతి సహోదరుని యొద్ద నుంచి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపిస్తున్నాం. అక్రమంగా ఎవరైనా సంఘంలో ప్రవర్తిస్తా ఉంటే వాళ్ళని దూరంగా పెట్టండి, వాళ్ళకు దూరంగా ఉండండి. ఎలా అనగా ఎలాగూ మమ్మల్ని పోలి నడుచుకుని వలన మీకే తెలియను, మేము మీ మధ్య అక్రమముగా నడుచుకునలేదు. ఎవను వద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకోలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగలు పని చేయచు జీవనం చేసి మీరు మమ్మను పోలి నడుచుకుని వలనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకున్నటకే అలాగో చేసితిమి గాని మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా, పని చేయకపోతే వాళ్ళకు భోజనం పెట్టొద్దని కూడా చెప్పాం కదా అన్నాడు. మీలో కొంద ఏ పని చేయక పనులు జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనిచున్నారని వినిచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పని చేయచ్చు సొంతముగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. సహోదరులరా, మీరైతే మేలు చేయటంలో విసుకోవద్దు, మేలు చేయండి తప్ప ఇవ్వండి తప్ప ఆశించొద్దు, తీసుకోవద్దు. కావున ఆ దశలోనికి 4:4 నుంచి 3 హెచ్చరికలు ఆ అధ్యాయంలో 3 హెచ్చరికలు మనం చదువుతూ వచ్చాం. 1, ఆ పరిశుద్ధతలో అంతకంతకు ఎదగాలి. 2, ప్రేమలో అంతకంతకు ఎదగాలి. 3, మాదిరిగా నడుచుకున్నటంలో 4:2 కాగా మీరెలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారంగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసు నందు హెచ్చరించుచున్నాను. ప్రవర్తనలో, మాదిరి జీవితంలో, సాక్ష్య జీవితంలో అంతకంతకు ఎదగాలి. ఈ మాటలు వెలుగులో మనం ఎట్లా ఉన్నామో పరీక్ష చేసుకోవటం ఆత్మీయ జీవితానికి మంచిది. మాదిరి జీవితం ఎదగడం అన్న మాట దగ్గర మనం చదివిన వాక్య భాగంలో 3 విషయాలు చూసాం. 1, మనం మర్యాదగా నడుచుకోవటం. 2, ఇతరుల విషయాల్లో మనం తలదోర్చకుండా ఉండటం. మర్యాదగా నడుచుకోవాలన్న మాట చూస్తున్నాం. తర్వాత పరులు జోలికి పోవద్దు, ఇతరుల విషయాల్లో తలదోర్చొద్దు. 3, మీ సొంత కార్యాలు జరుపుకున్నట్టు ఎందు మీ చేతులతో పని చేయండి, మీ పనులు మీరు చేసుకోండి, పక్క వాళ్ళ మీద ఆధారపడొద్దండి, మీరు మర్యాదగా నడుచుకోండి. ఇలా మీరు అంతకంతకు ఎదగాలి, ఇది నా హెచ్చరిక అని పౌలు భక్తుని ద్వారా ఆత్మదేవుడు బోధిస్తున్న మాటలు వెలుగులో నేను చెప్పగలను. నేను ఈ మాట చెప్పగలను. ఎస్ఎఫ్జేలో ఉన్న 280 సహవాసాల్లో సుమారు 670 నాయకులు ఉన్నారు. 670 నాయకులు 90% గవర్నమెంట్ ఎంప్లాయీస్, మంచి జీతాలు. ఒకవేళ రూరల్ పాస్టర్స్ కి ఈ మాటలు ప్రాక్టీస్ చేయడం కష్టంగా ఉన్నా, ఒకవేళ వాళ్ళు చేసినా నమ్మే పరిస్థితులు జనం లేకపోయినా, నేనంటాను మనం హుందాగా పరిచయం చేస్తున్నప్పుడు ఇది తెలిసేలా చేయటం. ఇది డప్పు కొట్టుకోవడం కాదు. మేము ఏమి ఆశించకుండా దేవుడు మాకిచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి మేమే చేస్తున్నాం, మేము మీ దగ్గర నుంచి ఏమి ఆశించము అన్న మాట చెప్తే ఏ చెడ్డ పేరైతే క్రైస్తవం మీదకి ఈ బిజినెస్ పాస్టర్ల వల్ల వచ్చిందో, ఈ మోసలో సేవ అంటే ఉద్యోగం చేయకూడదు, సేవ అంటే ఏ పని చేయకూడదు, సేవ అంటే ఇంకా కానుకల మీద పనిచేయాలి. మాట్లాడితే పాత నిబంధనలో ఆ యాజకులకి ఏ పని లేదు కదా, పాత నిబంధనకి వెళ్తారు. కొత్త నిబంధనలో పౌలు పనిచేశాడు, ఏసే పనిచేశాడు, అపోస్తలు పనిచేశారు, పని చేయకుండా ఇతర జోలికి వెళ్ళొద్దు అని బైబిల్లో రాయబడింది. ఈ మాటలు ఏం పట్టించుకోవట్లే. కాబట్టి మనం పాస్టర్ని విమర్శించడం కాదు, వాళ్ళకి అంటే మనం బెటర్ గా ఉన్నామని చెప్పడం కాదు, కాని మీ 280 సహవాసాల్లో మోడల్ లైఫ్ స్టైల్ ద్వారా ఇచ్చే విషయంలో, పుచ్చుకోవడం పుచ్చుకునే విషయంలో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మాదిరిగా ఉంటే ఇప్పటికీ మంచి పరిచర్ చేయగలుగుతున్నా, ఇంకా గొప్ప పరిచర్ చేయగలుగుతాం. ఇందులో మనం ఇక్కడ ఆగిపోదు, అంతకంతకు ఎదగాలి, అంతకంతకు ఎదగాలి. ఇచ్చేవారిగా ఉండాలి తప్ప పుచ్చుకునేవారు ఉండకూడదు. ఇచ్చుటగా పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత, మాదిరి, ప్రభు మహిమ. మీ సత్క్రియలను చూసి అనేకులు ప్రభువును మహిమపరిచినట్లుగా వారి వెలుగును, మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనీయుడు అన్నాడు. మోడల్ లైఫ్ స్టైల్ తో పరిచర్ చేద్దాం. అటు కృపా ప్రభు అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.